சதாசிவசமாரம்பாம் சங்கராச்சாரியமத்யமாம் அஸ்மதாச்சாரியபர்யந்தாம் வந்தே குரு பரம்பராம். ஓம். கிரிந்தட்டி வாரம் பதவ அத்தியாயம் பூர்த்தி చేశాం. ఈరోజు ఆ అధ్యాయానికి సారాంశం చెప్తాను. 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు మనం ఈశ్వర స్వరూపాన్ని గురించి తెలుసుకుంటున్నాం. మొదటి 6 అధ్యాయాల్లో జీవస్వరూపాన్ని గురించి తెలుసుకున్నాం. జీవుడంటే ఎవరు, నేను ఎవరు అని తెలుసుకున్నాం. అదేవిధంగా ఈ భగవంతుణ్ణి మనం పూజిస్తున్నాం కదా, ఈ దేవుడంటే ఎవరు, ఆయన రూపం ఏమిటి అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. మనం ఎవరినైతే పూజిస్తున్నామో, ఆరాధిస్తున్నామో, ఆ భగవంతుడు సర్వశక్తిమంతుడైనటువంటి భగవంతుడు, ఆయన ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉంటాడు, ఏం చేస్తుంటాడు, ఆయన కర్తవ్యం ఏమిటి అనే విషయం కూడా తెలుసుకోవడం మన కర్తవ్యం. మనిషిగా పుట్టిన తర్వాత మనిషి యొక్క కర్తవ్యం అదే. ఆ విషయాన్ని మనకు ఈ యొక్క 7-12 అధ్యాయాలు మధ్యనన్న అధ్యాయాలు అన్నీ కలిపి ఈశ్వర స్వరూపాన్ని తెలియజేస్తున్నాయి. ఆ ఈశ్వర స్వరూపం తెలుసుకోవడం చాలా చాలా కష్టం. అందుకని శాస్త్రంలో కొన్ని మెట్లు మెట్లుగా ఆ భగవంతుడిని గురించి చెప్పడానికి మనకు కొన్ని పద్ధతులు చెప్పబడినాయి. 7వ అధ్యాయంలో భగవద్గీత 7వ అధ్యాయంలో భగవంతుడు ఏకరూపంగా ఉపాసించడం అని మనం తెలుసుకున్నాం. అపరా ప్రకృతి పరా ప్రకృతి అని విన్నాం. భగవంతుణ్ణి మనకు మామూలుగా అర్థమయ్యేది ఏమిటి? ఫస్ట్ ఈశ్వరుని గురించి వినాలి అంటే మనకు అర్థమైన విషయం చెప్పాలి కదా. టీచింగ్ మెథడాలజీ ఏమిటో తెలుసా? తెలిసిన దాన్ని చెప్తూ తెలియని దానికి తీసుకువెళ్ళాలి, అది పద్ధతి. నోన్ టు అన్నోన్ అంటారు. తెలిసిన దానిని ఆధారంగా చేసుకొని తెలియని దాన్ని చెప్పాలి. తెలిసినది ఏది? మనకు దేవుణ్ణి పూజిస్తామండి, మాకు తెలిసిన విషయం ఇది. ఎలా పూజిస్తావు? ఒక రూపంలో పూజిస్తాం, ఒక మూర్తిగా, ఒక ఆకారంగా, శివ రూపంలో, కృష్ణ రూపంలో, ఒక దేవీ రూపంగా ఆరాధిస్తాం. ఎందుకంటే అమ్మ నాన్న అట్లా చేస్తూ ఉన్నారు, నేను కూడా చిన్నప్పటి నుంచి అలా చేస్తున్నానండి. ఇప్పుడు ఇది మనకు తెలిసిన విషయం. ఇప్పుడు దాన్ని చెప్తుంది ఉపనిషత్తు, భగవద్గీతలో కృష్ణ చెప్తున్నారు. అది చెప్పి దాని ద్వారా మనల్ని తెలియని దానికి తీసుకువెళ్ళాలి. అందుకని మొదట ఏం చెప్పారనేది మనం తెలుసుకుందాం. ఈ యొక్క రూపాన్ని, భగవంతుడి రూపాన్ని ఉపాసించడం, పూజించడం, అర్చన చేయడం, ఆ రూపం పేపర్లో ఉండొచ్చు, పంచలోహాలతో చేసినది కావచ్చు, బంగారంతో చేసింది కావచ్చు, వెండితో చేసిందైనా కావచ్చు. ఆ రూపం లక్ష్మీ రూపం, సరస్వతి రూపం, శివ రూపం, హనుమంతుల వారి రూపం, రామ రూపం, కృష్ణ రూపం, ఎన్ని రూపాలైనా, వెంకటేశ్వర స్వామి రూపం, ఆ రూపాన్ని నువ్వు పూజిస్తూ ఉన్నావు. నీకు ఇష్టమైన రూపాన్ని, నీకు ఇష్టమైన విధంగా, అది శాలిగ్రామము, శివలింగము, అలా చేసుకుని ఆరాధిస్తున్నావు. అలా చేస్తున్నావు కదా అని అడుగుతున్నది శాస్త్రమే. అవును, చేస్తున్నావు. అలా చేస్తూ ఉన్నప్పుడు కొంతకాలానికి ఒక మనస్సులో మనకు ప్రశ్న ఉదయిస్తుంది. బయటికి అన్నా అనకపోయినా, ఎవరిని అడగకపోయినా కూడా అడిగితే బాగుండదు, ఇది కూడా తెలియదా నీకు అంటారు. అందుకని మనకు తెలియకపోయినా కూడా మనం అది దాచిపెట్టుకుంటూ ఉంటాం లోపల. కానీ మన బుద్ధి లోపల అడుగుతూ ఉంటుంది, అసలు ఎవరైనా ఈ శివుడు ఎవరు, ఈ విష్ణు ఎవరు, ఈ వెంకటేశ్వర స్వామి ఎవరు, ఇన్ని రూపాల్లో మనుషులు పూజిస్తున్నారు కదా, అసలు ఈ రూపం ఉన్నదా అని డౌట్ వస్తుంది. అమ్మో, ఇట్లాంటి ఆలోచన వచ్చింది ఏంటి నాకు, చి అని చెప్పి కూడా అనుకుంటాం ఒక్కోసారి. ఇది రాకూడదు ఈ ఆలోచన, ఆయన బుద్ధి ఏం చేస్తుంది, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ అడుగుతుంది, ఇంతకాలంగా పూజిస్తున్నావు కదా ఈయన ఎక్కడుంటాడో తెలుసా నీకు, ఎక్కడుంటాడినా పోనీ ఎవరైనా చూశారా, తర్వాత ప్రశ్న, ఆయన ఎవరు చూసేట కదా, త్యాగరాజుల వారు రాముణ్ణి చూసేట, శబరి రాముని వారితో మాట్లాడిందట, మీరాబాయి కృష్ణుని చూసిందట, దర్శనమిచ్చారట, వాళ్ళు మాట్లాడారట, భద్రాచల రామదాసుకి కనపడ్డాట రాముల వారు, అలా రకరకాల భక్తుల కథలు చదువుతూ ఉంటే వాళ్ళు వచ్చారు కనిపించారు. ఇప్పటికీ త్యాగరాజుల వారు ఉన్నటువంటి ఆ స్థలానికి వెడితే అక్కడ చూపిస్తారు, ఇక్కడ రాముల వారి దర్శనమైంది, సీతా లక్ష్మణ సమేత హనుమత్ సమేత రాముల వారు ఇక్కడ దర్శనమిచ్చారు అంటారు. అంటే ఓ అని చెప్పి మన నమస్కారం చేస్తాం, మన పిల్లలు మాత్రం ఏదో మా అమ్మ పాపం పిచ్చి అమ్మ పిచ్చి నాన్న, మనంతా పిచ్చివాళ్ళం వాళ్ళకి. అక్కడ కనపడ్డాట ఆయన రూపంలో వచ్చి కనపడ్డాట ఎవరికి, ఆ భక్తుడికి అని నమ్ముతాం. ఒక్కొక్కసారి సందేహం వస్తుంది, అసలు వాళ్ళు కనపడ్డారంటారా, కనపడితే మళ్ళీ అక్కడే ఉండొచ్చుగా, ఎందుకు పోవడం, ఇట్లాంటివన్నీ వస్తుండే పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ మనసుకి. ఇలా వచ్చినప్పుడు కొంతమంది వితండవాదులు ఏం చేస్తారంటే, ఈ రూపాలు లేవండి, అసలు కనపడటం లేదు, ఇదంతా వాళ్ళ పిచ్చి నమ్మకాలు అని అంటారు. కొంతమంది అంటారా లేదా, అంటున్నారా లేదా, శివుడు లేడు, రాముడు లేడు, కృష్ణుడు లేడు, బాలాజీ లేడు, ఆ రూపాలన్నీ వీళ్ళు కల్పించుకున్నారు, కల్పన చేసుకున్నారు, కల్పన చేసుకొని వాటి ఉన్నాయి అనుకుని నమ్మి, శివుడేమో శివలోకంలో ఉంటాడని, విష్ణువేమో వైకుంఠ లోకంలో ఉంటాడని అని నమ్ముతున్నారు వీళ్ళు. ఆయన చూశాడు, ఈయన చూశాడు, ఈయన మాట్లాడాట, ఇవన్నీ మనల్ని మోసం చేయడానికి పిట్ట కథలు చెప్తున్నారండి అని చెప్పి అనేవాళ్ళు ఉన్నారు, నాస్తికులు. ఒకవేళ ఎవరైనా అలా అంటే అప్పుడు మన మనస్సు ఎదురు తిరుగుతుంది, ఎదురు తిరగనువచ్చు, వాళ్ళు చెప్పిన మాటలోనే వెళ్ళనూ వచ్చు, అవునా, వీడు మాట్లాడే దాంట్లో కాస్త లాజిక్ ఉంది. ఏం లాజిక్, శివలోకం ఏమిటి నేను చూశానా పెట్టానా, విష్ణులోకం ఏమిటి నేను చూశానా పెట్టానా, ఆయన కనపడ్డాట, అదంతా ఊరికే చెప్తారు, నేను విన్నాను, ఊరికే విన్నాను అంతే అని చెప్పి మనుషుల్లో ఆ నాస్తికుల వైపు మారేయడానికి ఆస్కారము ఉన్నది. లేదా నువ్వు మా భ్రాంతి అంటాను, ఇది కల్పన అయితే కావచ్చు, కానీ మాకు ఈ భక్తి వలన ఈ రూపం వలన ప్రయోజనం ఉన్నది. మీకు ఇప్పుడు ఆ పుస్తకంలో ఏముండదు, పుస్తకం మూసేసుకోండి, భగవద్గీత పుస్తకం. ఇది చాలా ముఖ్యమైన విషయం, మనసు కేంద్రీకరించాలి. వాళ్ళు కల్పనే అని అంటారు అనుకోండి, ఆ చూడడం అనేది ఒక భ్రాంతి అని అంటారు, భగవంతుడితో మాట్లాడటం భ్రాంతి అంటారు నాస్తికులు అంటారు. అప్పుడు మన స్టాండ్ పాయింట్ ఏమిటి, నేను ఇంతగా నమ్మి ఇన్ని సంవత్సరాలుగా ఆరాధిస్తూ ఉన్నటువంటి నా నమ్మకాన్ని, నా శ్రద్ధని, నా భక్తిని ఈరోజు వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటే, ఎదురుగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, డైరెక్ట్గా కావచ్చు, ఇండైరెక్ట్గా కావచ్చు, ఎక్కడో కావచ్చు, ఎదురుగా కావచ్చు, ఏదైనా కానీ నాకు అది వినిపించినప్పుడు నా యొక్క మానసిక స్థితి ఏమిటి, నేను ఎలా తీసుకోవాలి, అది ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం. అలా ఎవరైనా వచ్చి మనల్ని ఎదురుగా కానీ పరోక్షంగా కానీ ఇలా మనకు మనం నమ్మినటువంటి దేవుణ్ణి ఆ రూపాన్ని కించపరిచిన, అది భ్రాంతి అన్నా కల్పన అన్నా, మన యొక్క స్టాండ్ పాయింట్ ఏమిటి అంటే ఎట్లా ఉండాలి అంటే, అవును కల్పనే కావచ్చు, అది నమ్మకమే కావచ్చు, అయినప్పటికీ కూడా ఈ కల్పనతో కూడిన రూపం, ఈ నమ్మకంతో కూడినటువంటి ఆరాధన నాకు ఉపయోగపడుతుంది, అది అట్లా ఉండాలి. లేకపోతే నీ యొక్క భక్తి, నీ నమ్మకం ఎప్పుడైనా గాలికి పేలాల్లాగా ఎగిరిపోవచ్చు, పేలాలు తెలుసుగా, ఉఫ్ అంటే ఎగిరిపోతుంది, చాలామంది భక్తి అట్లా ఎగిరిపోతూ ఉంటుంది. ఈ రూపాలు దేవుళ్ళు లేరు అని చెప్పి దేవుణ్ణి కూడా మారుస్తూ ఉంటారు. ఎందుకంటే ఇట్లా అన్నీ మాట్లాడి అవును ఎక్కడుంది శివలోకం వైకుంఠలోకం ఇవన్నీ మన పిచ్చి భ్రమ అని చెప్పి అటుపోతారు. నువ్వు రా, నిన్ను జెరూసలానికి తీసుకుపోతాను, మక్కాకి తీసుకుపోతాను అని అంటారు. మారిపోతారు మనుషులు. అప్పుడు మనం ఎట్లా ఉండాలి అంటే, నిజంగా మనకు భక్తి ఉంటే నమ్మకమే కావచ్చు కల్పనే కావచ్చు, ఆ రూపం ఉన్నదో లేదో కూడా నాకు అనవసరం, అది నిజమా కాదా అని నేను తర్జన భర్జన చెయ్యను. ఆ రూపం నిజమా కాదా అని అడగవలసింది నేను కాదు, భక్తుడైన నేను. అది నాకు అనవసరం, అది నిజమా రూపం కాదా, వాళ్ళు దర్శనమిచ్చారా కాదా నాకు అనవసరం. నేను ఆలోచించను. అట్లయితే నాకు ఆ రూపం నమ్మి పూజ చేయడం వలన నాకు చాలా ప్రయోజనం ఉంది, ఐఎమ్ హ్యాపీ, నా మనసుకు సంతోషం, నేను మాట్లాడుకుంటాను ఆ రూపంతో, నాలో ఉన్న భావనలు భయాలు అన్నీ కూడా నేను అక్కడ పంచుకుంటాను ఆ రూపం దగ్గర, నాకు ఒక ఆసరాగా తోడుగా ఆ రూపాన్ని చూసుకుంటున్నాను. కనుక అది నిజమా కాదా అని నేను ప్రశ్నించను. ఆ దర్శనం ఇచ్చివ్వడం మాట్లాడటం ఇదంతా కూడా నిజమా కాదా అని నేను ప్రశ్నించను. నాకు అనవసరం, నాకు ఇదే కావాలి, ఆ కల్పనారూపణమే కావాలి, దానితోనే నేను నమ్మకంతోనే నేను నా జీవితాన్ని గడుపుతాను. ఇది మొదటి మెట్టు. అలా ఎవరైనా అడిగినప్పుడైనా కూడా మనం ఈ స్టాండ్ పాయింట్లో ఉండాలి. ఏక రూప రామ కృష్ణ శివ విష్ణు వెంకటేశ్వర స్వామి ఏ రూపమైనా కావచ్చు, అది నమ్మకమైనప్పటికీ కూడా దానివల్ల ఎంతో ప్రయోజనం ఉంది అని మా పెద్దలు చెప్పారు. నేను చేస్తూ ఉన్నాను, చేస్తూనే ఉంటాను. మచ్చిత్త సర్వగత ప్రాణాహ అన్నాడు కృష్ణ. నా మీద మనసు ఉంచి ఎవరైతే నన్ను ఆరాధిస్తారో వాళ్ళకి నేను జ్ఞాన యోగ్యత వచ్చేట్లు చేస్తానన్నాడు. ఏ ఏ రూపంలో నన్ను ఆరాధించినా చాలు, వాళ్ళు నన్ను ఆరాధిస్తే నేను వాళ్ళకి సహాయం చేస్తానన్నాడు. నేను నమ్ముతాను అన్నమాట, ఐ ట్రస్ట్ ఇన్ దోస్ వర్డ్స్. అవి నిజమా కాదా అని చెప్పి నేను ఆర్గ్యూ చేయను, నేను నమ్ముతాను. నమ్మిన వాళ్ళు ఎప్పుడూ చెడిపోరు. ఒకవేళ నన్ను మూర్ఖుడే అంటావో అను, నాకేంటి నష్టం, నీ కళ్ళల్లో నేను మూర్ఖుడినే కనిపించినంత మాత్రాన నేను నష్టపోయేదేం లేదు. కనుక ఎవరైనా మనల్ని మూర్ఖులన్నా అమాయకులన్నా భ్రమలో ఉన్నామన్నా కూడా నాకు ఈ భ్రమ ఇష్టం అని చెప్పేయండి, అంతే, ఈ భ్రమ నాకు ఇష్టం. అప్పుడు కృష్ణ పరమాత్మ ఏం చేస్తాడు, ఆ ఏకరూప భక్తి నుంచి మనల్ని విశ్వరూప భక్తికి తీసుకువెళ్తాడు. అనంతమైనటువంటి పరమాత్మని, అంతటా ఉన్న పరమాత్మని నేను పూజించలేను, నేను ఆరాధించలేను, కష్టం. ఇన్ఫినిట్ కదండి ఆయన పరమాత్ముడు, అనంతంగా అంతటా వ్యాపించిన పరమాత్మని నేను ఎలా పూజ చేయగలను, నా శక్తి ఎంత? అందుకని అనంతమైన పరమాత్మకి ఒక రూపకల్పన చేశాం. అర్థమైందా? అనంతమైనటువంటి పరమాత్మకి రూపకల్పన చేసి నాకు ఇవ్వబడింది. ఆ రూపం నిజం కాదు, అయినా నాకు ఆసర, అది కావాలి. అది నిజమా కాదా అని తెలుసుకునే శక్తి నాకు లేదు. ఆయన అనంత స్వరూపం నాకు తెలియదు కనుక ఆ అనంత స్వరూపాన్ని దేశం అంతటి మీద నాకు భక్తి ఉంటే ఆ భక్తిని ఎక్కడ చూపిస్తున్నాను, జెండాలో చూపిస్తున్నాను. ఎవరైనా అడుగుతున్నారా, పిచ్చివాడా ఆ జెండాలో ఏమిటి, పూలు కట్టడం ఏమిటి, జెండాలు లాగడం ఏమిటి, ఆ పూలు సల్యూట్ చేస్తావేమిటి అని చెప్పి ఈ భ్రమాన్ని ఎందుకు అన్నారు చెప్పండి మీరే. దేశం అంతా ఆగస్టు 15కి రిపబ్లిక్ డేకి 3 రంగుల జెండాకి పూలు కట్టి లోపల చుట్టి లాగి సల్యూట్ చేస్తారు ఎందుకు, నేను అడుగుతా వాళ్ళని. మరి పిచ్చివాడా, దేశం అంటే 3 పేలికల 3 రంగుల వస్త్రమా, దానికి సల్యూట్ చేస్తావేమిట్రా అంటే అడగచ్చు కదా మనమైనా. అప్పుడేమిటి సమాధానం, అనంతమైనటువంటి సర్వవ్యాపమైన ఈ దేశానికి దీన్ని అంతటికి నమస్కారం చేసే శక్తి నాకు లేదు, పూజ చేసే శక్తి నాకు లేదు, కనుక ఈ యొక్క ప్రతీకంలో ఈ సింబల్లో దేశంగా భావించి నమస్కారం చేస్తాను. ఏ నీకు ప్రశ్నలు అడగడం చేతనైతే మాకు చేత కాదా ఏంటి చెప్పండి మీరే. నువ్వు జాతీయ జెండాని దేశంగా భావించినప్పుడు ఈ రూపాన్ని నేను భగవంతుడిగా ఎందుకు భావించకూడదు? అవునా? దానికి దీనికి సరిపోయిందా? ఇప్పుడు అది నమ్మకమే. ఈ జెండా నేను దేశంగా భావిస్తున్నాను, జెండా దేశం కాదు దేశముగా భావిస్తున్నాను, కరెక్టేనండి? ఇందులో ఏమైనా సందేహమా? అదేవిధంగా ఈ రూపాన్ని నేను దేవుడిగా భావిస్తున్నాను. రాయిలో రప్పలో దేవుడు ఉంటాడంటే రాయిలో రప్పలో దేవుడు ఉన్నాడని భావిస్తున్నాను, అంతటా దేవుడే కనుక. అందుకే కృష్ణ పరమాత్మ చెప్పాడు, నేను ఈ జగత్తుకి కారణం అన్నాడు ఆయన. ఈ జగత్తంతా కార్యం, నేను జగత్తుకి కారణం అన్నాడు కనుక, ఆ పరమాత్ముడు అనంత స్వరూపుడు కనుక, ఆయన అంతటా ఉన్న ఆయన, ఆయనకు రూపం లేదు కనుక, ఏమండి అనంతంగా అంటే అంతటా ఉన్న ఆయనకి ఇన్ఫినిట్ రూపానికి ఆయనకి రూపం ఉంటుందా? రూపం ఉంది అనుకోండి, ఎంత రూపం ఉండాలి? ఎంత శరీరం ఉండాలి? ఎంత పెద్ద చెయ్యి ఉండాలి? ఎంత పెద్ద కాళ్ళు ఉండాలి? అసలు అది చూడగలవా నువ్వు? చూడలేవు, నీ కళ్ళు చూడలేవు అనంత స్వరూపాన్ని. అందుకే అనంతమైన దానికి రూపం ఉండదు. అర్థమైందా? అంత రూపం ఉండడానికి వీలు కాదు. ఆయన అన్ని రూపాల్లో ఉంటాడు, కనపడతాడు. మన వాళ్ళు ఏం చెప్పారు, ఏకరూపం నుంచి నువ్వు తర్వాత మెట్టు రావాలి అంటే అంతటా ఆయనే ఉన్నాడు కాబట్టి ఈ ఆకాశమే ఆయన శరీరం. పీఠం యస్య ధరిత్రి జలధర కలశం లింగం ఆకాశమూర్తం నక్షత్రం, అంటే నక్షత్రాలన్నీ కూడా ఆయనకి హారం లాంటివి, భూమి అనేది పీఠం లాంటిది, ఈ లింగం అనేది ఆకాశ శరీరం లాంటిది ఆయనకి, సూర్యచంద్రులు కన్నుల్లాంటి వాళ్ళు, అగ్ని మూడవ కన్ను అని చెప్పి ఈ విశ్వమే ఆయన శరీరం అని రెండవ మెట్టు. మొదటి మెట్టు ఏం చేసాం? శివలింగం, శివమూర్తి, విష్ణుమూర్తి. తర్వాత మెట్టు అంతా కారణం ఆయనే కనుక ఈ జగమంతా కూడా ఆయన శరీరమే అన్నాం. అందుకనే నక్షత్రాలు అన్నీ కూడా హారం లాంటివి, సూర్యచంద్రులు కళ్ళు లాంటి వాళ్ళు, సముద్రం ఉంది చూసారా ఆయనకి బ్లాడర్, చెట్లన్నీ కూడా ఆయనకి ఒంటి మీద వెంట్రుకలు లాంటివి ఈ చెట్లన్నీ కూడా, భూమి అనేది పాదం, భూపాదౌ యస్య నాభిః వియత్ అసుర నీలచంద్ర సూర్యౌ చ నేత్రే, ఈ దిక్కులే ఆయనకి చెవులు, ఇది విశ్వరూపం. కనుక ఏకరూపం నుంచి విశ్వరూపానికి మనం ఎదుగుతాం. ఏకరూపంలో పూజిస్తే విశ్వరూపానికి ఎదుగుతాం అన్నాడు. సరే, విశ్వరూపానికి వచ్చిన తర్వాత అన్ని రూపాలు ఎక్కడ ఏ పూజ చేయాలి? అన్ని రూపాలు ఆయనవేనంటున్నారు. కృష్ణుడు అర్జునుడు అడుగుతున్నాడు, అన్ని రూపాలు నీవే అయితే మరి అన్నిటి మీద ధ్యానం చేయలేను కదా, ఏదో కొన్ని రూపాలు చెప్పు అన్నాడు. ఏ రూపాలు అయితే అందంగా ఉంటాయో, బాగా అందంగా ఉంటాయో, ఎక్కువగా విస్తారంగా ఉంటాయో, అద్భుతంగా ఉంటాయో, వాటి మీద ధ్యానం చెయ్యి అన్నాడు. అలా చేయగా చేయగా విశ్వరూపం మీద, కొన్ని రూపాల మీద ధ్యానం చేస్తే ఈ విశ్వంలో నువ్వు ఆ రూపం లేనటువంటి ఆ తత్వాన్ని తెలుసుకుంటావు. అది పద్ధతి. ఏకరూపం నుంచి విశ్వరూపం నుంచి అరూపానికి వెళ్ళాలి. ఆ అరూపానికి తెలుసుకోవాలంటే నీ బుద్ధి సూక్ష్మతను పొందాలి. ఆ బుద్ధి సూక్ష్మత ఉన్నవాడికి అరూపం అర్థమవుతుంది. రూపం లేనిది ఎక్కడ అర్థమవుతుంది? రూపం ఉన్నదే అర్థం కాలేదు నీకు. రూపం లేనిది ఎక్కడ అర్థమవుతుందిరా? రూపం లేనిది అర్థం చేసుకోవాలంటే నువ్వు చాలా ఎదగాలి. ఎదగడం కోసమే నేను ఇవన్నీ మెట్లు పెట్టాను. ధ్యానం చెయ్యి, జపం చెయ్యి, పూజ చెయ్యి, నాయన అర్చన చెయ్యి, భగవంతుణ్ణి ఇక్కడ భావించు అన్నాడు. అలా భావించి భావించి దేశభక్తి పెరిగితే నీ దేశం మొత్తాన్ని నువ్వు ప్రేమిస్తావు. ఈ సర్వం ఈశావాస్యమిదం సర్వం, భగవంతుడే అంతటా ఉన్నాడు. అప్పుడు నా విభూతుల గురించి చెప్పాలంటే, అంతటా ఉన్న నేను నా విభూతుల గురించి చెప్పాలి అంటే చెప్తాను అన్నాడు. నాయన చెప్పు, నేను ధ్యానం చేస్తాను, నిన్ను పొందాలి నేను, నువ్వే కావాలి నాకు అన్నాడు. అయితే చెప్తానన్నాడు. సరే చెప్పు అన్నాడు. ఏం చెప్పాలి? మొదటి శ్లోకం నుంచి అన్నీ చెప్పలేం, సారాంశం కనుక ముఖ్యమైన చెప్తాను. 1 నుంచి 11వ శ్లోకం వరకు కృష్ణ పరమాత్మ ఏం చెప్పారంటే, ఈశ్వరుడు సృష్టికి పూర్వమే ఉన్నాడు. ఈశ్వరుడు సృష్టికి పూర్వమే ఉన్నాడు. 1 నుంచి 11 వరకు అక్కడక్కడ పాయింట్లు చెప్తా. టెక్స్ట్ చూస్తే కూడా మీకేం కనపడదు, భగవద్గీతలో చూసినా మీకేం తెలియదు. అక్కడ నేను సారాంశాన్ని చెప్తున్నాను, జిస్ట్ చెప్తున్నాను, దాన్ని గ్రహించండి. అంటే పుస్తకం మూసేయడం బెటర్. 1 నుంచి 11 వరకు అప్పుడు జగత్తు అంటే ఏమిటి అన్న, ఈశ్వరుడు ఈ సృష్టికి పూర్వమే ఉన్నాడు, ఈ సృష్టి తర్వాత వచ్చింది ఆకాశం కూడా. ఈ ఆకాశం రాకముందే ఆయన ఉన్నాడు, ఈశ్వరుడు పరమాత్ముడు భగవంతుడు దేవుడు ఆయన ముందే ఉన్నాడు. తర్వాత ఈ ప్రపంచం వచ్చింది. వస్తే ఈ ప్రపంచం మనం చూస్తున్నాం కదా, ఆయన నుంచే వచ్చింది కదా, ఇప్పుడు ఆయన ఈ ప్రపంచంలో ఉండాలి కదా, మరి ఎలా ఉన్నాడు, ఏ రూపంలో ఉన్నాడు అని అంటే, ఆయనకి మాయాశక్తి ఒకటి ఉన్నది. ఆయన పరమాత్మ చైతన్యం మాయాశక్తి, ఆయనే నిమిత్త కారణం, ఆయనే ఉపాదాన కారణం. ఈ కనపడే నామరూపాలు మారుతుండేదంతా కూడా ఆయన మాయాశక్తి ఉపాదాన కారణం. ఆ చైతన్యం అనేటువంటిది ప్రతిదాంట్లోనూ ఉంటుంది సత్తు చిత్తుగా. ఆయన నామరూపాలుగా వ్యక్తమవుతాడు. ఆయన అంటే ఎవరు? సత్తు చిత్తు ఉనికి ఎరుక, అది భగవంతుడి యొక్క నిజస్వరూపం. ఉనికి ఎరుక అనే దానికి రూపం లేదు. ఎందుకు ఆయన్ని భగవంతుడు అంటారండి? రూపం కాదా భగవంతుడు అంటే? ఆ ఉనికి ఎరుక రూపం లేదు. ఆ రూపం లేని దాన్ని నువ్వు ఆనందించలేవు, ఆస్వాదించలేవు, అర్థం చేసుకోలేవు. కనుక నీకు ఆ ఉనికి ఎనుకని రూపంలో కనిపిస్తాడు. పుష్పం ఉన్నది, ఆ ఉన్నది అనేటువంటి ఉనికి పుష్పం పోయిన తర్వాత కూడా ఉంటుంది, కానీ పుష్ప రూపంలో ఉండదు. అప్పుడు నువ్వు గ్రహించలేవు. అందుకని రూపంలో గ్రహించు ఫస్ట్. ఆ ఉనికి అనేది, ఈ పుష్పం ఉన్నది, ఇప్పుడు ఈ ఉనికి అనేది పుష్పంతోనే ఉన్నదా, పుష్పం వరకే ఉన్నదా, ఈ పుష్పానికి సంబంధించినదా అంటే పుష్పంలో కూడా ఉన్నది. ఆ ఉనికి అనేది ఇక్కడ ఉన్నదిగా, మైకు ఉన్నది, మైకు వరకే ఉన్నదా? కాదు, అక్కడ ఉన్నది, కుర్చీ ఉన్నది, ఫ్యాన్ ఉన్నది. అంటే ఉనికి అనేది అంతటా ఉన్నది. కనుక దీన్ని దాటి కూడా ఉన్నది. ఇది పోయిన తర్వాత ఇది పోతుంది, నామరూపాలు పోతాయి. మరి ఉనికి పోతుందా అంటే ఈ నామరూపం పోవచ్చు, ఉనికి అనేది ఇంకొక వస్తువులో ఉంది. అందుకే ఉనికి అనేది పోదు ఎప్పుడు కూడా, ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. అది దానికి నాశం లేదు. నాసతో విద్యతే భావ, నాభావో విద్యతే సత అన్నారు. అయితే కంటికి కనపడదు, రూపం లేకపోతే దాన్ని తెలుసుకోలేం. ఇప్పుడు ఎలా తెలుసుకుంటావు? ఇప్పుడు పుష్పం ఉన్నది, పుష్పము ద్వారా ఉన్నదని తెలుసుకుంటాను. ఇప్పుడు ఎలక్ట్రిసిటీని ఎట్లా తెలుసుకున్నారండి? చూసారా ఎలా తెలుసుకున్నారు? మైక్ పనిచేస్తోంది కదండి, ఎలక్ట్రిసిటీ ఉందండి. ఫ్యాన్ తిరుగుతోంది కదండి, ఎలక్ట్రిసిటీ ఉన్నదండి. లైట్ వెలుగుతోంది కదండి, ఎలక్ట్రిసిటీ ఉన్నదండి. నాకు అవన్నీ కాదు, నువ్వు చూసావా? ఏమండి ఎట్లా చూస్తామండి? మరి చూడండి ఎట్లా ఉన్నదంటున్నావు? ఉన్నదండి అంటావా? అన్నదా కోపం వస్తుంది నీకు చివరికి. ఉన్నదండి అన్నారు. నువ్వు చూడలేదు కదండి అంటా నేను. అది చూడలేమండి అంటారు మీరు. ఎందుకు చూడలేవు అని? అది రూపం లేదండి. మరి రూపం లేకపోతే లేదు కదా. అది లేదనకండి, ఉన్నదండి. మీ మాటలు మాకు వినపడాలంటే అది ఉంటేనే మాకు వినపడతాయండి. ఏది? ఎలక్ట్రిసిటీ ఉంటేనే మైక్ ద్వారా స్పీకర్ ద్వారా మాటలు వినపడతాయి. ఇంత ఆర్గ్యూ చేస్తారే. ఉనికి అనేది కూడా రూపం లేదండి, అది ఉన్నదండి. ఎక్కడ ఉన్నదండి? పుష్పంలో ఉన్నదండి అన్నారు. చూడలేదు కదండి, పుష్పం వల్ల ఉన్నదని తెలుసుకోండి. పుష్పం పోతే మరొక వస్తువులో ఉంటుందండి, ఆ మరొక వస్తువు పోతే ఇంకొక వస్తువులో ఉంటుందండి, ఏదో ఒకటి ఉంటుంది కదా. అందుకనే నాస్తికులు అడుగుతారు, దేవుడు ఉన్నాడా? ఉంటే చూపించు. వాడి ముందు మనం గుటకలేస్తాం, దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. ఉంటే చూపించు. నేను చూపించలేను. అయితే లేడు అంటాడు వాడు. నేను చూపించలేను అనకూడదు మనం. తెలియగలవాళ్ళం అయితే ఏం చెప్పాలి? నువ్వు లేడని చూపించు, నిరూపించు, నేను ఉన్నాడని అప్పుడు తర్వాత నిరూపిస్తా. అలా చెప్పాలి వాళ్ళకి సమాధానం. ఉన్నాడని నేను నిరూపించలేను. వాడికి నేను ఎందుకు చెప్పాలి సమాధానం? లేడని నువ్వు అంటున్నావు కదా, నువ్వు నిరూపించుకోని ఫస్ట్, తర్వాత నేను ప్రయత్నం చేస్తా. లేడని నువ్వు నిరూపించు, ఉన్నాడని నేను ప్రయత్నం చేస్తా తర్వాత నిరూపించడానికి. అది తర్వాత జాబ్. ఎందుకంటే వాడు రాడు మండి మన దగ్గరికి. భగవంతుడు లేడని నిరూపించలేడు కదా, కష్టం. అసలు భగవంతుడు ఉన్నాడా అని అడుగుతున్నాడే, వాడు ఉన్నాడా లేదా? భగవంతుడు ఉన్నాడా లేదా అని ప్రశ్నించే నాస్తికుడు ఉన్నాడా లేదా? భగవంతుడు ఉన్నాడా లేదని ప్రశ్నించడానికి వాడు ఉండాలి కదా. అప్పుడు వాడిని అడగాలి మనం, నువ్వు ఉన్నావా లేదా? భగవంతుడు ఉన్నాడా లేదా సర్వాసంగం చూద్దాం. మరి నువ్వు ఉన్నావా లేవా? నేనున్నాను. నువ్వు ఉన్నావు కదా. ఆ ఉన్నావు ఎవరో చూసావా? వాడే భగవంతుడు. ఎవరైతే దేవుడు ఉన్నాడా అని అడుగుతున్నాడో ఆ ఉనికి కలిగినటువంటి వాడు ఎవన్నాడు? నేను ఉన్నాను అన్నాడు. ఆ ఉనికి ఉన్నది చూసావా? అదే భగవంతుడు. వాడికి అర్థం కాదు నేను చెప్పినా కూడా, మీకు అర్థమవుతుంది. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి వింటున్నారు కాబట్టి. ఇప్పుడు అర్థమైందా? భగవంతుడు ఉన్నాడా అని అడిగేవాడు తాను భగవంతుడని తెలుసుకోవాలి. తాను అంటే తాను శరీరం అనుకుంటున్నాడు, మనసు అనుకుంటున్నాడు. నేను ఉన్నాను అన్నది సత్యం, నేను ఎలా ఉన్నాను అనేది మిథ్య, మాయ, మారుతూ ఉంటుంది. నేను ఉన్నాను ఉనికి, నేను చైతన్యం, చిత్, సత్, చిద్రూపీ పరదేవత భగవతి శ్రీరాజ రాజేశ్వరి అన్నాడు. అంతా వర్ణించి ఆమెని రాజేశ్వరి దండకంలో శంకరాచార్యుల వారు 3 శ్లోకం 3 లైన్లు వర్ణిస్తాడు. అంతా నీదంతా మాయా రూపం, 3 లైన్లు రాశాను, అసలు నీ రూపం 4 లైన్లు రాస్తానుండు అని చెప్పి ఆయన చిద్రూపీ పరదేవత భగవతి శ్రీరాజ రాజేశ్వరి, నీ రూపం అసలు రూపం చైతన్యం తల్లి, నేను ఆ రూప స్వరూపాన్ని ఈ రూపంలో నేను చూస్తానన్నాడు. ఏమిటి తెలుసు జనానికి చెప్పండి మీరే, శాస్త్రం అంటే ఏమిటో అర్థమైందా? ఊరికే చదవకుండా, శాస్త్రం చదవకుండా, తెలియకుండా మాట్లాడకూడదు, వాగకూడదు అంటారు తెలుగులో, వాగకూడదు అంటారు. అందుకని శాస్త్ర మాత మనకు ప్రమాణం. అది 1 నుంచి 11 వరకు సర్వం ప్రకృతి పురుష అన్నారు. మొత్తం కూడా ప్రకృతి పురుష. పురుష అంటే ఉనికి ఎరుక, ప్రకృతి అంటే మాయా నామరూపాలు. ఏమండి ప్రకృతి పురుష, పురుష ప్రకృతి అంటుంటారు ఏమిటండి అన్నారు. ఏమి లేదు, కనపడేదంతా ప్రకృతి, మారిపోయేది ప్రకృతి. గంట కింద ఇప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది, అది ప్రకృతి. మారకుండా కనపడకుండా దాని వెనకాల ఒక ఉనికి ఎరుక ఉన్నది. జడ పదార్థాల్లో ఉనికి కనపడుతుంది, ప్రాణుల్లో చైతన్యం ఎక్కువగా ప్రధానంగా కనపడుతుంది. కనుక నేను చైతన్యాన్ని ఉనికిని తెలుసుకుంటున్నాను, పరమాత్మని చూస్తున్నాను. అందుకే రూపం చూడాలి, లోకాలు ఎక్కడున్నాయంటే పురాణాలు వెతకాలి. ఎక్కడున్నావయ్యా నువ్వు అని చెప్పి పురాణాలు వెతకాలి. కానీ అంతటా ఉన్న ఆయన్ని, అన్ని రూపాలలో ఆయనే ఉన్నాడు ఉనికి ఎరుక పరమాత్ముడు. నామరూప మాయాశక్తితో తన నామరూపాలుగా కనపడుతున్నాడు. దేనికోసం? తలలో పెట్టుకోవడానిక, ముక్కు దగ్గర చూసుకోవడానిక. అవును, ముక్కు దగ్గర వాసన చూడొచ్చు, తలలో పెట్టుకోవచ్చు. కానీ ఈ భోగ్య ప్రపంచం అంతా ఎందుకు ఇచ్చాడో తెలుసా మనకు భగవంతుడు? మనం తినేవి, చూసేవి, వాసన చూసేవి, పట్టుకునేవి, ఇవన్నీ పదార్థాలు మాయ. మాయను ఎందుకు ఇచ్చాడో తెలుసా మనకి? ఈ శరీరం కూడా ఎందుకు ఇచ్చాడు? ఆ భూనికి ఎరుకని తెలుసుకోవడం కోసం తన మాయని వ్యక్తం చేశాడు. విభూతి, ఏం ఇది తెల్లగా ఎందుకు ఉండాలి, ఇది ఎర్రగా ఎందుకు ఉండాలి, ఇది పచ్చగా ఎందుకు ఉండాలి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ కళ్ళు మూడు రంగులు చూస్తున్నాయి, గుర్తుపెట్టుకో. ఎంత గొప్ప చూడండి కళ్ళు. ఈ కళ్ళు ఇది పసుపుని తెలుసుకుంటోంది, ఇది ఎరుపుని తెలుసుకుంటోంది, ఇది తెలుపుని తెలుసుకుంటోంది. అద్భుతం కదా. దీనికంటే ఏం విభూతి కావాలి నీకు? కనుక విభూతులు కావాలంటే పురాణాల్లో వెతకక్కర్లేదు, కనపడేదంతా విభూతి. సాలె గూడు కడుతుంది చూడండి, ఎక్కడ దానికి లంగ్స్ ఉంటాయో, ఎక్కడ డైజెస్టివ్ సిస్టమో, ఎక్కడ ఎక్స్క్రిటరీ సిస్టమో ఆ పరమాత్ముడికే తెలియాలి. హార్ట్ ఎక్కడ ఉంటుందో, లివర్ ఎక్కడ ఉంటుందో, దానికి ఉన్నదే హుఫ్ అంటే ఎగిరిపోతుంది గాలికి, అది విభూతి కదా. ఇంకొకసారి మన పుస్తకాల్లోనే పురుగు ఉంటుంది, చిన్న చిన్న పురుగులు ఉంటాయి చూసారా, దానికి ఎక్కడ కళ్ళు ఉంటాయో, దానికి ఎక్కడ పొట్ట, ఎక్కడ కాళ్ళో మనకే తెలియదు. అట్లా చేయిపెట్టేటంటే చచ్చిపోతుంది అది పాపం. చూసారా పుస్తకాల్లో పురుగు? అద్భుతం కదా, భగవంతుడి విభూతి కదా అది. అది రూపాన్ని నువ్వు చూసావా? ఆ రూపం మాయ, ఉపాదాన కారణం. ఆ జ్ఞానం దానికి ఎంత తెలివో తెలుసారా? మీరు పుస్తకం తెలియంగానే గిడుగుడుగుడుగున పోతుంది చైతన్యం, చిత్. పాపం పుస్తకంలోనే ఉంటుంది, పుస్తకంలో ఉన్న భగవద్గీత అర్థం కాదు దానికి. చూసారా, 360 రోజులు పుస్తకంలోనే ఉంటుంది కానీ అర్థం చేసుకోలేదు. ఎందుకని? ఇప్పుడు నేను కూడా అర్థం చేసుకోలేదు అనుకోండి, అప్పుడు ఆ పురుగుకి నాకు అర్థమైందా? మనిషిగా పుట్టి నేను కనుక అర్థం చేసుకోకపోతే ఆ పుస్తకంలో పురుగుకి నాకే తేడా లేదు. సాలెగూడు చూడండి అద్భుతంగా, అక్కడి నుంచి ఇక్కడికి ఒక దారం కడుతుంది, అది ఎట్లా నిలుస్తుందో గాలికి, మన ఆ ఫ్యాన్ కూడా ఆడుతూనే ఉంటుంది అది. మరి ఏ ఇంజనీరు కట్టలేడు, మధ్యలో బ్రిడ్జి కూడా లేదు, పిల్లర్లు లేవు. ఏం విభూతి చూడండి అది. యోగా అంటే మాయాశక్తి, విభూతి అంటే పరమాత్మ చైతన్య స్వరూపం వ్యక్తం అవడం. విభూతి అంటే వ్యక్తం కావడం. ఏమిటి వ్యక్తం కావడం? ఆ ఉనికి ఎరుక అని. ఎందుకంటే స్టార్టింగ్ ఆయన ఉనికితో మొదలు పెడతాడు, ఎరుకతో మొదలుపెట్టి కన్క్లూషన్లో ఉనికితో పూర్తి చేశాడు కృష్ణ పరమాత్మ. కనుక ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలి ఇక్కడంటే, ఈ 1 నుంచి 11 వరకు తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తమ్ అన్నాడు. నన్ను రూపంలో పూజించి ఆరాధిస్తే నేను వాళ్ళకి బుద్ధిలో నిన్ను అర్థం చేసుకునే శక్తి నేను ఇస్తానన్నాడు. అందుకని ఆయన ఉన్నాడా లేదా, నిజమా కాదా అని ఊరికే తర్జన భర్జన చేయకుండా నమ్మి పూజ చెయ్యాలి ఆయన. అది విషయం. కనుక విశ్వరూప భక్తి, కర్మయోగము, ఇవి జ్ఞానానికి మనల్ని రెడీ చేస్తాయి. అర్థమైందా? తర్వాత 12 నుంచి 18 వరకు అర్జునుడి ప్రశ్నలు. ప్రశ్నలు వేశాడు వేశాడు వేశాడు, వేస్తూనే ఉన్నాడు. 12 నుంచి 18 శ్లోకం వరకు నన్ను ఎక్కడ పూజ చేయమంటావు నాయన, అన్ని రూపాలు నువ్వే అయితే ఏం చేయమంటావు అన్నాడు. కష్టపడవాకు నేను చెప్తాను. 19 నుంచి 40 శ్లోకం వరకు విభూతులు. భూతి అంటే వ్యక్తం, విభూతి అంటే విశేషంగా వ్యక్తం అవడం, చక్కగా అందంగా విస్తారంగా అద్భుతంగా విశేషంగా వ్యక్తం కావడం విభూతి అంటారు. 1వ విభూతి, అన్ని విభూతులు చెప్పలేం కదా సారాంశం, కనుక ముఖ్యమైనవి చెప్తాను. మొదటి విభూతి ఏంటంటే భగవంతుడు చైతన్య రూపం, చైతన్యతత్వం. ఒక నాస్తికుడు పోయి గాడ్ ఈజ్ నో వేర్ అని రాశాడు. గాడ్ ఈజ్ నో వేర్ చెప్పాను ఇంతకుముందు, దేవుడు ఎక్కడ లేడు, నో వేర్. ఒక జ్ఞాని వచ్చి ఏం రాశాడు, ఏం రాయలే ఆయన, ఒక కామ పెట్టాడు, గాడ్ ఈజ్ నో వేర్, ఆ డబ్ల్యూ పక్కన కామ పెట్టాడు, నౌ హియర్, ఇప్పుడే ఇక్కడే ఉన్నాడు. నౌ హియర్, ఇక్కడే ఉన్నాడు. ఎవరు ఆ రాసినవాడు ఉనికి ఎరికే కదా, ఆత్మతత్వమే కదా. ఈ జ్ఞాని ఆత్మతత్వం, ఆయన ఆత్మతత్వం. జ్ఞానికి తెలుసు, వాడికి తెలియదు. అప్పుడప్పుడు నాకు ఒక్కొక్కరికి పూనకం వస్తుండేది మనసులో, ఏదో మనసు లోపల ఏదన్నా ఉంటే బయటకు వస్తుంది. అప్పుడప్పుడు నాకు కూడా లోపల నుంచి ఏదో వస్తుంది. మనం ఏమి ఇచ్చామో తెలిసిందా, అర్థమైందా? ఇప్పుడు పిల్లలకి ఏం చదువునిచ్చామో అర్థమైందా? ఈ చదువుని కోల్పోయేటట్లు చేశాం మనం. ఈ విద్యని పోగొట్టుకునేటంతగా మనం ఆధునిక విద్యలో వేసేవాడని అందులో మునిగి 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 రెండు ఇడ్లీ కోసం ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏసీ రూమ్లో కూర్చొని జీవితం అంటే ఏదో బ్రేక్ఫాస్ట్, లంచ్, నైట్ డిన్నర్ కాదు. మనిషిగా పుట్టిన తర్వాత ఆనందం ఇచ్చేది ఆత్మజ్ఞానం. ఏదైనా ఆనందం ఇస్తే ప్రపంచంలో అత్యానందం ఇచ్చేది ఏదైనా ఒక్కటి ఉంటే అదొక్కటే ఆత్మ ఆనందం. అందుకని ఎవరు ధనవంతులు తెలిసిందా, నాకు ఊళ్ళంతా జలతరిస్తుంది అసలు. ఇప్పుడు ఎవరు ధనవంతులు తెలిసిందా మీకు? అజ్ఞానులందరు బిచ్చగాళ్ళు. ఎంత కోటీశ్వరుడైనా కావచ్చు, ఎన్ని విద్యలైనా చదివి ఉండొచ్చు, ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా ఏలుతూ ఉండొచ్చు, అయినప్పటికీ వాడికి వాడు ఆత్మని తెలుసుకోనంత వరకు వాడు దరిద్రుడే. మహాపాపం అది. ఆత్మజ్ఞానాన్ని పొందకపోవడం మనిషిగా పుట్టి అది ఒక మహాపాపం అంటుంది ఉపనిషత్తు. దాన్ని మించిన పాపం లేదు, అది ఆత్మహత్యతో సమానం. ఆత్మహనన అంటుంది ఉపనిషత్తు. ఎందుకంటే మనం జ్ఞానం పొందకపోవడం, మన శాస్త్రాలు చదవకపోవడం ఎంతటి హాని చేసుకుంటున్నామో మనకు మనమని తెలుసుకోకపోతే మనిషికి ఈ తీవ్రత తెలియదు. ఇంటెన్సిటీ రావాలి. బడబానల అగ్ని కొండలో లావా వస్తూ ఉంటుంది, అది వచ్చేటప్పుడు మనం గనక జాగ్రత్త పడకపోతే ఏమవుతుంది, అది అందరినీ తినేసేస్తుంది. కనుక మనిషి తాను ఏం కోల్పోయినాడు, ఏం కోల్పోతున్నాడు, ఏం ఇస్తున్నాం మనం పిల్లలకి, ఏం పొందాలి వాళ్ళు, ఏం పొందలేదు అనేది మనం తెలుసుకోకపోతే దానికోసం పాటుపడాలి కనీసం. దాన్ని మనం పొందలేకపోయినా మిగతా వాళ్ళు ఎవరైనా చెప్తూ ఉంటే దానికోసం మనం సహాయం చేయగలగాలి, అదైనా చేయాలి. ఇటువంటి జ్ఞానాన్ని పంచిపెడుతున్నటువంటి గ్రంథాలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, మహాత్ములు కావచ్చు, వాళ్ళకి నేనేం సహాయం చేస్తున్నాను కనీసం? ఈ ప్రపంచానికి జ్ఞానం అందాలి అని చెప్పి కనీసం ఉడతా భక్తిగా అన్న మన సేవ మనం అందిస్తే ఆ పాపం కొంచెమన్నా తగ్గుతుంది. ఎందుకంటే అప్పుడప్పుడు సివియర్గా మాట్లాడతాం, చూసారా ఇది ఒక ఘట్టం. ఎందుకంటే నాకు అప్పుడప్పుడు అంతగా అనిపిస్తుంది అన్నమాట, మనం ఎంత నష్టపోయినామో తెలుసుకోవాలి. మనం ఇప్పటికీ కూడా నష్టపోయింది ఏమి లేదు, కనీసం మనం మేల్కోవాలి. ఈ జీవితం మిగతా జీవితం అయినా సరే సార్థకత కావాలి అని తీవ్రత రావాలి మనిషిలో. అంతేకాని ధనం, వ్యామోహం, బాంధవ్యాలు, బంధువులు, మమతలు, మన అనురాగాలు పెట్టుకుంటే పుణ్యకాలం పుచ్చిపోతుంది అంటారు. చూసారా, పుణ్యకాలం పుచ్చిపోవడం అంటే అర్థమైందా? కనుక నేను నాది అనేది అహంకారాన్ని వదిలిపెట్టు, భగవంతుణ్ణి పట్టుకో, గురువు శాస్త్రం, ఇది మూడు తప్ప నీకు ఏది కూడా రక్షణ ఇవ్వదు, జీవితంలో సుఖాన్ని ఇవ్వదని తెలుసుకో అంటుంది. లేదంటావా, నీ ఇష్టం. ఆల్ ద బెస్ట్ నెక్స్ట్ బర్త్. ఓకే, కనుక చైతన్యం అనేదే గాడ్ ఈజ్ నౌ హియర్. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అన్నాడు కృష్ణ పరమాత్మ. నేనే ఆత్మస్వరూపంలో అంతటా ఉన్నాను అన్నింటిలో అన్నాడు. సరే, 39వ శ్లోకంలో ఏం చెప్పాడంటే సత్ గురించి చెప్పాడు. నేను చైతన్యంగా అన్నింటిలో ఉన్నాను, ఎరుకగా నేను ఉనికిగా అన్ని రూపాలలో ఉన్నాను. ఎగ్జిస్టెన్స్ అంటారు, స్వతంత్రంగా ఉంటుంది, అది దేని మీద ఆధారపడదు. ఇప్పుడు కాన్షియస్నెస్ అనేది, చైతన్యం అనేది ఈ శరీరం అంతటా ఉన్నది. ఈ శరీరం వెలుపల ఉంటుంది, శరీరం పోయినా కూడా ఉంటుంది, శరీరానికి సంబంధం లేదు. శరీరం ఉంటే వ్యక్తం అవుతుంది ఎరుకగా, శరీరం లేకపోతే ఉంటుంది. ఎలా ఉంటుందండి అట్లా అడిగామంటే మళ్ళీ క్వశ్చన్ ఏంటి, ఎలక్ట్రిసిటీ ఎలా ఉంటుంది, బల్బు పగలగొట్టు, ఎలక్ట్రిసిటీ పోయిందంటావా, ఎట్లా ఉందంటున్నావు, అట్లాగే ఉంటుంది. అదేవిధంగా చిత్ అనేది ప్రాణులన్నింటిలో వ్యక్తమవుతోంది, సత్ అనేది జగత్తులో జడ పదార్థాలలో వ్యక్తమవుతున్నది. కనుక సత్ చిత్తే కనుక అంతటా భగవంతుడే అన్ని రూపాలలో వ్యక్తమవుతున్నాడు. చిత్తుగా ఇక్కడ వ్యక్తమవుతున్నాడు, సత్తుగా వీటిట్లో వ్యక్తమవుతున్నాడు. ఏమి తెలియదని తెలుసుకోవాలి ముందు. అర్థమైందా? గొప్పలు పోవాకు, నాకన్నీ తెలుసు అని చెప్పి అనుకోవాకు. దాసోహం తవ దాసోహం, గురువుకి శాస్త్రానికి దాసుడిని అయిపోవాలి. అలా అయినప్పుడు గురువుగారు మనల్ని ఈ జగత్తుకు అధిష్టానం చేస్తారు. చూసారా, నేను ఎప్పుడైతే అహంకారాన్ని వదిలి దాసుడిని అయిపోతానో నా గురువుకి, శాస్త్రానికి, ఈశ్వరుడికి, గురువు నా యొక్క స్టేటస్ని, ఆత్మ స్టేటస్ని నాకు తెలియజేసి నువ్వే జగత్తుకు అధిష్టానం అని చెప్తాడు. చూసారా, మనం ఇది త్యాగం చేయం, అది ఆయన ఇవ్వలేడు. అర్థమైందా? ఇది కొంచెం త్యాగం చేయరా అంటే, అమ్మో నేను వదిలిపెట్టను. ఏమిటి అహంకారం? నా స్టేటస్, నేను, నా డిగ్రీలు. నా నీ డిగ్రీలన్నీ కూడా ఎందుకు పనికి రావసం? మనిషి చూసారా, అది వదిలిపెట్టినప్పుడు నిన్ను ఎక్కడికి తీసుకెళ్తాడు గురువు? ఈ జగత్తు మొత్తానికి నువ్వు అధిష్టానం. అర్థమైందా? అంత స్టేటస్ ఇస్తానంటే ఎవడన్నా పిచ్చివాడు వద్దంటాడా? వద్దంటున్నాడే. అభిమానం వదిలిపెట్టు అంటే, ఎప్పుడు కూతుర్ని గురించి ఆలోచన, కొడుకు గురించి ఆలోచన, ఇంటి గురించి ఆలోచన, ధనం గురించి ఆలోచన, లేకపోతే ఒంటి గురించి ఆలోచన, ఇంటి గురించి ఆలోచన, ఒంటి గురించి ఆలోచించిన అంత తాపత్రయమా? భగవంతుడి మీద ఉందా తాపత్రయం అంటే? ఆయన ఎప్పుడు అక్కడే ఉంటాడండి. పోయింది అంతే, ఛాన్స్ పోయిందనమాట, ట్రైన్ వెళ్ళిపోయింది. అందుకని నన్ను నేను సమర్పణ చేసుకోవడం అంటే ఇదే. నువ్వేం నష్టపోవడంలా, ఏమిటి అక్కడికి పోయి నమస్కారం చేస్తావు, వాళ్ళ ముందు నమస్కారాలు చేస్తావు? అసలు నీ స్టేటస్ ఎంత, నువ్వెంత, నువ్వు ఎక్కడ, అక్కడికి పోయి నమస్కారం చేస్తావా? ఏమిటి పెద్ద అంతా పోగొట్టుకుంటున్నట్టు? చాలామంది నమస్కారాలు కూడా చేయరు. మామూలు మనిషికి నమస్కారం చేయడం ఏమిటదా? చూసారా మనుషుల అహంకారం. నమస్కారం చెయ్యి, సరెండర్ అవ్వు, అయితే నిన్ను దైవస్వరూపానికి తీసుకెళ్తాడు. ఎవరు? ఆ గురుదేవుడు. పాదపూజ చేసేది, పాదాలు కడిగేది, మాలలు వేసేది ఎవరికి? మనిషిగా వేస్తున్నాం. సత్యాన్ని పలుకుతున్నాడు గురు. ఆ నా సత్య స్వరూపాన్ని నాకు తెలియజేస్తున్నాడు అని ఆ విలువే తిరిగినప్పుడు డైమండ్ చూసుకొని రాళ్ళు అనుకుంటున్నాడు పిచ్చివాడు. ఇక్కడ డైమండ్ ఇది రత్నం. ఈ రత్నం, నీ లోపల ఉన్న రత్నాన్ని వెలికి తీస్తాడు గురు. గురువుకు మనకు మనం దాసోహం కాకపోతే ఎవరికి దాసోహం అవుతాం? భగవంతుడికి దాసోహం కాం, ధనానికి దాసోహం అవుతాం, పిల్లలకి దాసోహం అవుతాం, ఇంటికి దాసోహం అయిపోతాం, నీ ఒంటికి నువ్వు దాసోహం అయిపోతావు. అది వదిలిన రోజే నువ్వు ఆత్మజ్ఞానాన్ని పొందుతావు, సత్ చిత్తు తెలుసుకుంటావు. అది చివరిలో చెప్తారు ఆయన కృష్ణ పరమాత్మ. ఈ సాధనాలన్నిటిలోకి ముఖ్యమైన సాధనం జప సాధనం అన్నారు. యజ్ఞానం జపయజ్ఞోస్మి అన్నాడు. యజ్ఞాలన్నిటిలోకి నేను జపయజ్ఞాన్ని, జపం చెయ్యి, జపంలో, మంత్ర జపంలో నన్ను ఆరాధించు అన్నాడు. అది నా విభూతి అన్నాడు. ఎన్ని గంటలు మంత్ర జపం చేస్తున్నాం మనం? దీక్ష తీసుకున్నాం, ఆయన తీసుకున్నట్లే గుర్తుండదు ఒక్కొక్కసారి, అది అంతకంటే ఆశ్చర్యం. యజ్ఞానం, నీ ఏ యజ్ఞాలు చేయక్కర్లేదు, జపం చెయ్యి. యజ్ఞానం జప యజ్ఞోస్మి, చేస్తానండి ఇవాళ నుంచి. ఓకే, వచ్చేస్తావు కదా, చెయ్యి. ఏం జపం చెయ్యాలి అది చెప్పు మళ్ళీ. గాయత్రీ జపం. గాయత్రీ జపం, జపాలన్నిటి మంత్రాలన్నిటిలోకి గాయత్రీ మంత్రం నేనన్నాడు. ఆ గాయత్రీ మంత్రం మొత్తంలో కూడా తత్వమసి మహావాక్యం ఉన్నది, దాంతో సమానం. తత్ సవితుర్వరేణ్యం, తత్ సవితు పరమాత్మ వరేణ్యం, నేను పూజిస్తాను. తత్ సవితు వరేణ్యం, ఆ పరమాత్మని నేను ఆరాధిస్తున్నాను. ఎందుకని? భర్గో దేవస్య ధీమహి, ఈ జీవాత్ముడినైనటువంటి నా యందు ఆయన బుద్ధిని ప్రేరేపించి నాకు శక్తిని ఇస్తాడు జ్ఞానం పొందడానికి. భర్గో దేవస్య ధీమహి, ధియో నహ ప్రచోదయాత్. ఆ పరమాత్ముడు ఈ జీవాత్ముడినైన నా యందు ధియహ ప్రచోదయాత్ ఐక్య జ్ఞానాన్ని నాకు ఇస్తాడు అని చెప్పి నేను ఆ గాయత్రి మంత్రాన్ని జపిస్తాను. మరి అంతటి మంత్రం, గాయత్రి మంత్రం, అంతటి మహావాక్యం ఉంటే అందులో మరి అందరూ జపించకూడదు అంటారు కదా, అంటారే ఏమిటి, మరి అందరూ జపించవచ్చు కదా అంటే, కాదు, ఆ గాయత్రి శ్రౌత గాయత్రి, అది చెప్పాలి అంటే కొన్ని నియమాలు కావాలి, దానికి దీక్ష కావాలి, ఉపనయన దీక్ష అవితేనే దానికి అర్హత ఉంటుంది. అయినప్పటికీ కూడా స్మార్త గాయత్రి అనేది ఒకటి ఉన్నది, అదే అర్థం, అదే ఫలం, అందరూ చేయొచ్చు, స్త్రీలు చేయొచ్చు, యజ్ఞోపవీత సంస్కారం లేని వాళ్ళు చేయొచ్చు, ఉపవీతం లేకపోయినా కూడా చెయ్యొచ్చు ఆ స్మార్త గాయత్రి. కనుక ఆ స్మార్త గాయత్రి ఒకసారి చెప్పాను, రాసిచ్చాను కూడా, కొంతమంది నోట్ చేసుకున్నారు, మళ్ళీ కావాలంటే గుర్తు చేస్తాను. యో దేవ సవితాస్మాకం, యహ దేవ సవిత అస్మాకం, యో దేవ సవితాస్మాకం, ధియో ధర్మాది గోచరాః, ధియః ధర్మాది గోచరాః. మాకు మా బుద్ధి యందు ఈ యొక్క సర్వధర్మాన్ని తెలుసుకునేటట్టుగా మాకు ప్రేరేపించుగాక. ధియో ధర్మాది గోచరాః ప్రేరయేత్ యత్ భర్గః. మాలో ప్రేరేపించేటటువంటి ఆ భర్గుడు, ప్రేరయేత్ యత్ భర్గః, ప్రేరయేత్ తస్య యత్ భర్గః, తద్వరేణ్యముపాస్మహే తత్ వరేణ్యం. పూజింపదగినటువంటి అటువంటి సవిత రూపంలో ఉన్న పరమాత్ముణ్ణి ఉపాస్మహే, ఉపాసిస్తాను. యోదేవ సవితాస్మాకం మొదటి లైన్, ధియో ధర్మాది గోచరాః రెండో లైన్, ప్రేరయేత్ తస్య యత్ భర్గః, ప్రేరయేత్ తస్య యత్ భర్గః మూడో లైన్, నాలుగో లైన్ తద్వరేణ్యం ఉపాస్మహే పేపర్లో టైప్ చేయించి పెద్ద పేపర్లో తీసుకువచ్చి క్లాసులో పెట్టి గోడ మీద అంటించి మీరందరు కాపీ చేసుకున్నారు, చేసుకున్నది మర్చిపోయినారు కూడా. ఎప్పుడు అంటే చాలా కాలం క్రిందట, నోట్స్లో ఎక్కడో రాసి ఉంటారు, అది గుర్తు లేదు, పర్వాలేదు, అయినా ఇప్పుడైనా గుర్తు చేసుకోండి. చూసారా, మంత్రాలన్నిటిలోకి గాయత్రి మంత్రం, శ్రౌత గాయత్రీవా స్మార్త గాయత్రీవా, ఆ గాయత్రి మంత్రం జపిస్తే అది నా విభూతి అన్నారు. కనుక మంత్రజపం, మంత్రాలలోకి గాయత్రి రెండు విభూతులు. మూడవది, అన్ని విద్యలలోకి అధ్యాత్మ విద్య చాలా గొప్పది, ఇది నా విభూతి. అన్ని విద్యలలోకి అధ్యాత్మ విద్య చాలా గొప్పది. అధ్యాత్మ విద్య లేకుండా భౌతిక విద్యలు ఉన్నాయి చూసారా, ప్రాపంచిక విద్యలు, అవన్నీ ఉన్నా కూడా మనిషికి పరిపూర్ణత రాదు, ఆనందం రాదు, భయం పోదు. ఎలాగంటే స్వామీజీ ఎప్పుడు ఉదాహరణ చెప్తుంటారు, హరిద్వార్ వెళ్ళి అక్కడ స్నానం చేయాలి అంటే హరిద్వార్లో నీళ్ళు ఎట్లా పోతుంటాయో తెలుసా, గంగలో ఫాస్ట్గా పోతుంటాయి. వెళ్ళి స్నానం చేయాలి, మునిగారనుకోండి, నీళ్ళల్లో మునిగి ఆనందం కాదు, ఒకటే ఆనందం, వైకుంఠం, అట్లా కొట్టుకుపోతాం. కదిలే దాంట్లో ఎప్పుడు స్థిరత ఉండదు, మనం కొట్టుకుపోతాం అందులో. కదలకుండా ఉండేదాన్ని పట్టుకొని ఆ కదిలే నీటిలో స్నానం చేస్తే ఆనందం. అక్కడ ఒక చైన్ ఉంటుంది, వాళ్ళు చైన్ పెడతారు, ఆ చైన్ పట్టుకొని గట్టిగా స్నానం చేయాలి, కదిలే నీళ్ళల్లో స్నానం చేయాలి. చేస్తే ఏమవుతుంది, అప్పుడు ఆనందంగా ఇంకాసేపు అయినా ఉండొచ్చు. అదేవిధంగా ఆధ్యాత్మిక విద్యను పట్టుకొని ఈ యొక్క అపరా విద్యలు ఉన్నాయి చూసారా, వీటన్నిటిలో స్నానం చేసి మునగొచ్చు. భార్యగా, భర్తగా, తండ్రిగా, తండ్రిగా, కుటుంబం, ఆస్తులు పాస్తులు, ఇవన్నీ కూడా ప్రవహించే నది లాంటిది ఈ శరీరం కూడా. ఆధ్యాత్మిక విద్య ఉంటే పట్టు ఉన్నది అంటే ఈ ప్రపంచంలో నువ్వు హాయిగా రాణించగలవు, ఆనందంగా ఉండగలవు. ఇది కనుక వదిలిపెట్టామంటే కుడితి తొట్లో పడిన ఎలుకలాగా ప్రాణం కోసం, సుఖం కోసం తహ తహ తహలాడిపోతాం, కష్టపడాల్సి వస్తుంది. కనుక అర్జున, విద్యలన్నిటిలోకి అధ్యాత్మ విద్య నేను, ఆ అధ్యాత్మ విద్యని ఉపాసన చెయ్యి అన్నాడు. దానికోసం ఉపాసన చేస్తే నువ్వు దానికోసం యోగ్యుడు అవుతావు. యోగ్యత వచ్చినప్పుడు నీకు గురువు లభిస్తాడు. ఆ గురువు చెప్పేది విలువ తెలుస్తుంది ముందు సంగతి, లేకపోతే విలువ తెలియదు. ఏందో టైం పాస్, అందరు క్రికెట్ మ్యాచ్లు చూస్తుంటే మనం, ఐపీఎల్ చూస్తుంటే మనం ఇక్కడ కూర్చుంటాం. ఐపీఎల్లా గీపీఎల్లా ఓన్లీ మెడల్స్ అయిపోయినాయా, కామన్వెల్త్ గేమ్స్ వీటన్నిటి కూడా, ఇవన్నీ కూడా ఈ సుఖాలన్నీ కూడా తాత్కాలికం. దీన్ని మించిన ఆనందం ప్రపంచంలో లేదు. అంత తెలుసుకునేంతవరకు మనం చదవాలి. దీని యొక్క విశిష్టత తెలిసే వరకు మనం చదివితే మనకు ఎక్కడి నుంచి వస్తుందో శక్తి వస్తుంది. ఆ భగవంతుడు ఇస్తాడు సుఖము, శాంతి, ఆనందం అన్నీ వచ్చేస్తాయి. కానీ ఇది వదిలిపెట్టి ఆధ్యాత్మ విద్యని, అన్ని విద్యలు పట్టుకొని తరతరాలుగా పాపం మనల్ని పోషిస్తున్నాం. మన పిల్లల్లో కూడా అజ్ఞానంతోనే ఉండండి నాయన బాగా అని పోషిస్తున్నాం. ఒక్కొక్కసారి గిల్ట్గా ఉంటుంది మీకే కదా, గిల్ట్ వద్దు, కానీ ఏం తప్పిదం చేశామో తెలుసుకోవాలి. నేనేమంటానంటే రికగ్నిషన్ ఈజ్ హాఫ్ సొల్యూషన్, ఇట్స్ నాట్ టూ లేట్. మన పిల్లలు కాకపోతే ఇంకొక పిల్లలకైనా రేపు మనం చెప్పాలి, రాబోయే తరాల వాళ్ళకి చెప్పి ఆ జ్ఞాన సంపదని వాళ్ళకి అందజేస్తే, నాయన ఇట్లా ఒక విద్య ఉంటుంది, నీకు చెప్పే అర్హత లేకపోయినా కనీసం ఆ చెప్పే వాళ్ళ దగ్గరికి పంపించాలి, ఆ చెప్పే వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వాలి. అలా జరిగే చోటు ఎక్కడైతే ఉంటుందో, ఏదైతే ఉంటుందో, వాళ్ళకి మనం ఏ సహాయం చేయగలిగితే ఆ సహాయం చేయాలి. అలా చేసినా కూడా ఆధ్యాత్మిక విద్యను పెంచినట్లే, ఏదో రూపంలో ఎక్కడో అక్కడ మనం సహాయం చేస్తూ ఉండాలి. అలా చేసినా కూడా భగవంతుడు సంతోషిస్తాడు. ఎప్పుడు చేస్తాం, ఎప్పుడు మనకు ఆ విలువ తెలుస్తుందో అప్పుడు చేస్తాం. విలువ తెలియని వాడు ఏం చేస్తాడు, విలువ తెలియని వాడు ఏం చేస్తాడు? అదేవిధంగా కృష్ణ పరమాత్మ అంటున్నారు, అర్జున ఎన్నని చెప్పేది, చివరికి ఎంత విన్నా కూడా ముప్పావు వంతు వ్యక్తం కావడంలా, పావు వంతే వ్యక్తం అవుతుంది. నేను చెప్పిందంతా కూడా ఒక పావు వంతే, కనుక ఎంత చెప్పినా దీనికి పరిమితి లేదు. కనుక ఆ పావు వంతు నువ్వు తెలుసుకున్నావు అని చివరి చెప్పి పూర్తి చేశాడు కృష్ణ పరమాత్మ. విష్టభ్యాహమిదం కృష్ణం, కనుక నా వ్యక్తమైన రూపం ఈ కనపడేదంతా కూడా, వ్యక్తం కానిది ముప్పావు వంతున్నది, వ్యక్తం అయ్యేది పావు వంతే. అరే పావు వంతే నేను తెలుసుకోలేకపోతున్నాను, ముప్పావు వంతు అన్నాడు. అధ్యాత్మ విద్య కనుక పొందితే ఆ ముప్పావు వంతు కూడా తెలిసిపోతుంది. అలా కాకుండా పావు వంతు కోసం ఇంకా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే నీ శ్రమ అంతా వృధా అవుతుంది. కనుక 11వ అధ్యాయానికి వెళదాం, అక్కడ చెప్తాను విశ్వరూపం గురించి ఇంకా వివరంగా. అది దాటిన తర్వాత అసలు భక్తి అంటే ఏందో చెప్తానన్నాడు. అలా చెప్తానంటాడు ఆయన, ఇంకా చెప్తూనే ఉంటాడు కృష్ణ పరమాత్మ, మనం వింటూనే ఉందాం. సరే, ఈ విధంగా అంతా విభూతి యోగం పూర్తయింది. కనుక చివరిగా అపరా విద్య అని 7వ అధ్యాయం చెప్పింది మాయాశక్తి యోగ అని అర్థం. విభూతి అంటే ఇక్కడ వ్యక్తమయ్యేది విభూతి. ఇప్పుడు విభూతి యోగ అనేది 1/4 అండి. విభూతి యోగ అంటే ఏమిటి, వ్యక్తమైనటువంటి మాయాశక్తి. ఆ భగవంతుడు తన మాయని ఒక పావు వంతు చూపించాడు ఈ జగత్ రూపంగా. ఆ ముప్పావు వంతు ఆత్మరూపం, అది నువ్వు తెలుసుకుంటే అంతా తెలిసినట్లే. మనం దాన్ని తెలుసుకోవాలంటే ఈ శరీరాన్ని, మనస్సుని, బుద్ధిని స్వాధీనం చేసుకోవాలి. స్వాధీనం చేసుకోవాలంటే అహంకారం వదలాలి. అహంకారం వదలాలంటే భక్తిని పెంచుకోవాలి. భక్తి పెరగాలి అంటే పంచమహాయజ్ఞాలు చేయాలి. అన్నీ ఒకదానికి ఒకదటి లింక్. కనుక ముందేం కావాలి అంటే భక్తిని పెంచుకో, వినయం పెంచుకో, భగవంతుని ఆరాధించు, కల్లా కపటం లేనటువంటి జీవితాన్ని జీవించు. అది పసిపిల్లలు ఎట్లా ఉంటారు? కల్లా కపటం తెలియదు వాళ్ళకి. అలా ఉండాలి మనిషి. వాళ్ళు దైవంతో సమానం. అది పోయిన రోజు భగవంతుడు మనల్ని అట్లా తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి నీకు అన్నీ ఇస్తాను నేను, కన్నా నీకు అన్నీ నేను ఇస్తానంటాడు ఆయన. ఆయన్ని వశం చేసుకోవాలి, భగవంతుడిని వశం చేసుకోవాలి. ఎవరినో వశం చేసుకోవడానికి లోకల్ పీపుల్ని, భగవంతుడిని వశం చేసుకో, ఆయన నీకు వశుడైపోతాడు. కనుక అంతా భగవన్మయం. ఇంతటితో విభూతి యోగం పూర్తి అయింది, సారాంశం కూడా. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.